అలసట కూడా తొలగిపోయింది. సరైన ఆహారం కడుపులో పెడితే మంచి బలం వస్తుంది, అలసట కూడా తొలగిపోతుంది, మనబోటి వాడికి నిద్ర వస్తుంది. కానీ వానరులకి తిన్నాక నిద్ర రాదండి, వాడికి ఉత్సాహం పెరుగుతుంది, తిన్నాక అటు ఇటు గంతులేస్తారు. చిన్నపిల్లలు తిండి తిన్నాక నిద్రపోరు, అదే పెద్దవాళ్ళు అయితే వాళ్ళతోటే సమస్య వస్తుంది అన్నమాట. అందుకనే మీరు వచ్చేటప్పుడు ఎక్కువ తినకుండా ఒక ఆరిడ్లీయే తినొస్తున్నారు. అదే వాయి అదనిడ్లీ తింటే కుర్చీలో కూర్చుని ఒకటే గుర్రు 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 అంటారు. మధ్యాహ్నం పూట పురాణం చెప్పేవారు పూర్వం, పూర్వం మధ్యాహ్నం పూట పురాణం వినేటప్పుడు కొంతమంది ఉండేవారండి బాబు, శుభ్రంగా తినేసి వచ్చేసి వెనకాతల గోడలకు దారబడి మధ్యలో హనుమంతుడు హుమ్మనగానే అప్పుడు వాళ్ళు ఉలిక్కిపడి ఏం చెప్పారు గురువుగారు అనేవారు. సరే ఇప్పుడు అందరూ హాయిగా తిని తిరిగిన తర్వాత ఇప్పుడు ఆవిడ, వానరులారా మీరంతా ఫలభక్షణం చేశారు కదా, ఆకలి దప్పిక తీరాయి కదా, ఉత్సాహం వచ్చింది కదా, ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. కానీ అమ్మా, దశరథ మహారాజు గారి యొక్క కుమారుడు రాముడి గురించి నీవు కూడా వినే ఉంటావు, తాపస్వి గనక. ఆ రామపత్ని సీతని పరమదుర్మార్గుడు రావణుడు అపహరించి పట్టుకుపోయాడు. ఆ రామచంద్రుడు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు. సుగ్రీవుడు రాముడు మిత్రులు. ఇప్పుడు మేమంతా సుగ్రీవాజ్ఞతో బయలుదేరాం. బయలుదేరి సీతాదేవిని అన్వేషించడానికి వచ్చాం. సీతను వెతుకుతూ ఈ అగస్త్య దిక్కు అంటే దక్షిణ దిక్కుకు వచ్చాం. అలా వెతుకుతూ వెతుకుతూ ఉండగా మా అందరికీ ముఖాలు వాడిపోయాయి, దప్పిక పట్టుకుంది, ఆకలి పట్టుకున్నది. ఈ కొండబిలంలోంచి పక్షులు వస్తూ ఉంటే చూచి ఈ పక్షులు జలపక్షులు, ఇందులో జలం ఉంటుందనే ఆశతో నేనే వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. నా మాట మీద వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చాక మా అదృష్టవశాత్తు అలసిపోయిన మాకు నీ దర్శనమయ్యింది. నీ దయ వల్ల మేము కడుపు నిండా తిన్నాం. ఆతిథ్య ధర్మ దత్త ని మూల నిచ ఫల నిచ అస్మాభిరుపభుక్తాని బుభుక్ష పరిపీడితై. నీ దయ వల్ల, నీ దయ అంటే నీకు ఆతిథ్య ధర్మం తెలుసు కనుక ఇంటికి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలని నీకు తెలుసు కనుక ఇచ్చావు. కాబట్టి నీ దయ వల్ల, నీ ధర్మం వల్ల మేమంతా కడుపారా తిన్నాం, త్రాగాం. ఆకలి దప్పిక తొలగాయి, అలసట తొలగింది, ఎక్కడ లేని బలం వచ్చింది. నేను చాలా చోట్ల పురాణాల్లో చూశాను, ఇది ప్రత్యక్షంగా కూడా చూశాను. పురాణాల్లో అంటే మనం చదువుతాం, కానీ ప్రత్యక్షంగా కూడా చూశాను. భీముడు అన్నం తినకపోతే యుద్ధం చేయలేడు, కానీ శుభ్రంగా 4-5 బళ్ళతో భోజనం చేస్తే ఎటువంటి వాడితో యుద్ధం చేస్తాడు. అస్సలు భీముడు నిద్రపోడండి. ఇది సినిమాలు చూసిన మోసపోకండి, మత్తు వదలరా ఉట్టి మోసం. అది సరదాగా పాటలు వినడానికి బాగుంటుంది, సినిమా చూడడానికి బాగుంటుంది. భీముడు మాట వరసకు కూడా అలా గాఢ నిద్రపోడు. భీముడు రోజుకు నిద్రపోయేది 4 గంటలే, నిద్రపోతే ఇంత పొట్ట వస్తుంది. అసలు భీముడికి పొట్టే లేదు. సినిమాల్లో చూపించినట్టుగా ఇంత పొట్ట ఉంటే ఆయనే యుద్ధం చేస్తాడండి. ఎన్ని అడుగులైనా ఎగిరి దూకుతాడు. విరాట్ రాజు గారి కొలువులో 27 అడుగులు ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఇవతల నుంచి అవతలకి చెంగుని దూకి వెళ్ళిపోయాట ద్రౌపదిని రక్షించడానికి. ఆయన ఉరుకోదరుడు, తెగ తినేస్తాడు. ఆయన 4-5 బళ్ళ ఆహారం తింటాడు. తిన్నాక వెళ్ళి బకాసురుణ్ణి చంపాడు, తిన్నాక వెళ్ళి శుభ్రంగా కీచకుణ్ణి చంపాడు. అలాగే మహాభారత యుద్ధంలో శుభ్రంగా భోజనం చేసి వెళ్ళాట. పూర్వం మహావీరులంతా తిన్నాకనే యుద్ధానికి వెళ్ళేవారు. కృష్ణదేవరాయలు చూడండి, శ్రీకృష్ణదేవరాయలు 12:30 4 కేజీల బియ్యం పులిహార తినేవాట. 4 కేజీల బియ్యంతో ఉండిన పులిహార, ఇంకా అన్నము కూరగాయలు సాంబార్లు అప్పడాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇక పెరుగు అన్నానికి ప్రత్యేకంగా సేరు బియ్యపన్నం. ఇవన్నీ అయిన తర్వాత, భోజనం అయిన తర్వాత ఆయన ఇంటికి ఎదురుగుండా ఇసుక ఉండేదిట. ఆ ఇసుకని నీటితో తడిపి ఆ ఇసుకలో కొబ్బరి కొండాలు పెట్టేవారట, అంటే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా. ఈ చల్లని ఇసుకలో ఉన్నటువంటి కొబ్బరి కొండాలు ఒక 25 బొండాలు కొట్టిస్తూ ఉంటే పైన మూతి ఈయన గుడుక్కుని తగ్గబట్ట. స్ట్రా వేసుకుని తాగడం కాదు, మళ్ళీ మన వాళ్ళు దిక్కుమాల వాళ్ళు కొబ్బరి బొండ తాగాలంటే అందులో స్ట్రా వేసుకుని అని తాగుతారు. ఓ బొండం తాగితే ఇక తర్వాత వీడికి పిండం కదులుతుంది కడుపులోంచి, అదో గండం. బొండం తాగిన దగ్గర నుంచి బయట ఎక్కడ సులభ కాంప్లెక్స్ ఉందా అని దిగుతారు. ఆయన 25 బొండాలు తాగేవాడు. ఆ బొండం కూడా ఎలాగనమాట, ఇలా బొండం పట్టుకుని ఇలా నొట్టో పోసుకుంటే మొత్తం లోపలికి వెళ్ళిపోయాయి. ఇన్ని తాగాక అప్పుడు భువన విజయం అనే సభలో కూర్చునేవాడు. ఆ సభలో ఇలా టీవీగా కూర్చుంటే ఒక్కొక్కళ్ళు పద్యాలు, అల్లసాని పెద్దన గారు పద్యం, తెనాలి రామకృష్ణుడు పద్యం చెబుతూ ఉంటే వినేవాడు, నిద్రపోయేవాడు కాదు. ఇవి తినేసి ఆరోగ్యం అంటే అది, అవి మనం నేర్చుకోవాలి. బాగా ఎక్సర్సైజ్ చేయాలి. దేవుడి దేవాలయం మళ్ళీ అందరూ కూడా ఉక్కు నరాలు ఉక్కు కండరాలతో బలవంతులు అవ్వాలని కోరుకుంటున్నాను. మన అనారోగ్యాలకు మూల కారణం ఈ కల్తీ ఫుడ్స్. ఎక్కడ చూసినా ఎంత మోసమే. యాపిల్ పండు తింటే కసకసకసలాడిపోయి ప్లాస్టిక్ తిన్నట్టు ఉంటుంది. యాపిల్స్ ప్లాస్టిక్, బియ్యం ప్లాస్టిక్, మిరపకాయలు ప్లాస్టిక్. ఏది తిన్నా పీకులోంచి లోపలికి వెళ్ళదు, కడుపులో అరగదు. ఇంకేమవుతుంది? దాంతో కడుపులో గ్యాస్, మాట్లాడితే గ్యాస్, అన్నీ గ్యాసే. భగవంతుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడా అనిపిస్తుంది అనమాట నాకు. కాబట్టి ఎందుకు చెప్తానంటే వాడు శుభ్రంగా తిన్నాక ఉత్సాహంగా ఇప్పుడు పలికారు. తల్లి, ఈ విలములో నుంచి బయటికి రాలేము మేము నిజానికి. అటువంటి విలంలో మాకు అన్నం పెట్టావు, నువ్వు చేసిన ఉపకారానికి మెచ్చుకున్నాం. ప్రత్యుపకారం ఏదైనా చేయమంటే చేస్తాం. నువ్వు ఎంత ఉపకారం చేసావు కదా, మాకు అన్నం పెట్టి ప్రాణం కాపాడావు కదా, ఇంకేమైనా చేయమా అని అడిగాడు ఆయన. అదొక ధర్మం. మనం ఎవరి వల్లనైనా ఉపకారం పొందితే మరలా ఏమండి మా వల్ల మీకు ఏమన్నా సహాయం కావాలని అడగాలట. అప్పుడు ఆవిడ, మీ వల్ల నాకేం అక్కర్లేదు, నేను ఎక్కడికి వచ్చో తపస్సు చేసుకుంటాను. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను. ఈ బిలములోకి అడుగు పెట్టినవాడు ఇక బయటికి వెళ్ళకూడదని బ్రహ్మ శాసనం. కాబట్టి ఇందులోకి అడుగు పెడితే ప్రాణముతో బయటికి వెళ్ళాడు. మీరు చూస్తే సుగ్రీవుడు శిక్షిస్తాడని భయపడుతున్నారు, గడువు దాటిపోయిందని బాధపడుతున్నారు, సీత కనపడలేదని బెంగపెట్టుకున్నారు. కాబట్టి శరణు కోరిన మిమ్మల్ని కరుణిస్తున్నాను, నేను చెప్పినట్టు చేస్తే క్షణంలో మిమ్మల్ని ఈ వింధ్యపర్వతాలకు అవతల ఉన్న దక్షిణ సముద్ర తీరంలోకి చేరుస్తాను. కళ్ళు మూసుకోండి, కాకపోతే కళ్ళు తెరిస్తే మీరు ఇక్కడే ఉంటారు, కళ్ళు మూసుకుంటే నా మహిమతో బయటికి తీసుకెళ్తాను. సుస్పష్టంగా చెప్పింది ఆవిడ. ఏమని? నిమీలయ్యత చక్షుంషి సర్వే వానర పొంగవాహ. మీ అందరూ ఇలా కళ్ళు మూసుకోండి. ఒకవేళ మూసుకోకపోతే, నహి నిష్క్రమితుం శక్యం అనిమీలితలోచనై. కళ్ళు మూసుకోకపోతే మీరు ఇక్కడే పడి ఉంటారు, శాశ్వతంగా ఇక్కడ కన్ను మూస్తారు. కాబట్టి మీరందరూ కళ్ళు మూయండి అనగానే ఎప్పుడు బయటికి పోదామని చూస్తున్నారు వీళ్ళంతా ఉత్సాహంగాను. అందరూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు, ఒక్కళ్ళు కూడా ఆమె చెప్పిన దానికి వ్యతిరేకంగా చెయ్యలేదు. చేసి ఉంటే చరిత్రలో మిగలకుండా పోయేవారు. ఇలా అందరూ కళ్ళు మూసుకోగానే ఆవిడ, కళ్ళు తెరవండింది ఈసారి. తెరవండనగానే కళ్ళు తెరి చూస్తే కొండగుహలో లేరు వీళ్ళంతా. వింధ్యపర్వతానికి కింద అవతల ప్రాంతంలో దక్షిణ సముద్ర తీరంలో ఉన్నారు. అక్కడ పెద్ద కొండ ఉంది, ఆ కొండ కింద అంతా పెద్ద మహాసముద్రం కనపడుతుంది, హిందూ మహాసముద్రం. అక్కడికి వచ్చి పడ్డారట, రామేశ్వర ప్రాంతానికి వచ్చి పడ్డారు. ఎంత మహిమో ఆలోచించండి. ఎంతమంది వానరులను కళ్ళు మూసుకున్నంత మాత్రం చేత తన మహామహిమతో భయంకరమైన మయుని గుహ నుండి బయటికి తీసుకొచ్చింది ఆవిడ. అది తపశ్శక్తి యొక్క గొప్పతనం అండి. ఇప్పుడు వాళ్ళందరినీ ఓదారుస్తూ ఏమన్నది, నాయనలారా, వింధ్యపర్వతం అవతల ప్రాంతం అంతా వనాలు, యువతల ప్రాంతం అంతా సముద్ర తీరము. ఇది మహోదధి, లవణోదధి, వరుణుడికి నిలయం. ఈ ప్రాంతం నుంచి ఇక మీరు సీతాదేవిని అన్వేషించండి, మీకు శుభమవుగాక. అంతేకాని ఎక్కడుందో చెప్పలా, అది ఈవిడ కర్తవ్యం కాదు, ఆవిడ కర్తవ్యం వీడని బయటికి చేర్చడమే. అందుకని మీకు స్వస్తి అంది. స్వస్తి వోస్తు గమిష్యామి భవనం వానరర్షభాగా. మీకు శుభము కలుగుగాక అన్నది, నేను వెళ్ళిపోతున్నానన్నది. కళ్ళు మూసి తెరిచేలోపు ఆవిడ తల్లి తన గృహలోకి వెళ్ళిపోయింది. ఎక్కడి గుహ, ఎక్కడి ప్రాంతం ఆలోచించండి. నిజంగా వాళ్లే వెతకడం మొదలు పెడితే వాళ్ళ జీవితంలో పని అయ్యేది కాదు. ఇవన్నీ ఆ రామచంద్రుడికి కటాక్షమే. తన భార్య ఎక్కడున్నదో వాళ్ళు వెతకాలి. వెతకడానికి ఎప్పటికప్పుడు ఇలా సాయం ఆయనే పక్క నుంచి చేస్తూ ఉంటాడు. ఆయన పనులన్నీ ఆయన చేసుకోవాలి తప్ప ఎవరు చేయగలరండి? ఏ పనన్నా రామనామ మహిమ వల్లే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఆ కొండ పైభాగం నుంచి చూశారు. భయంకరమైన సముద్రపు కెరటాల ఘోష వినపడుతున్నది. మాసం సరిగ్గా ఆ రోజుతో పూర్తయిపోయింది. సీత ఇంతవరకు కనపడలేదు. కొండ గుహలోనే వీళ్ళ కాలం అంతా వెళ్ళిపోయింది. 5-6 రోజులు అనవసరంగా వేస్ట్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఈ అంగదుడికి భయం కలిగింది. మిత్రులారా, సుగ్రీవుడి శాసనాన్ని అనుసరించి మనం అందరము సీతాన్వేషణకి బయలుదేరాం. కానీ సీత ఎక్కడున్నదో ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? గడువ దాటిపోయింది. మీరంతా సుగ్రీవుడికి విశ్వాసపాత్రులు. ఆరితేరినటువంటి నీతిశాస్త్ర కోవిదులు, నీతిశాస్త్రంలో బాగా కౌశల్యం సంపాదించారు. సుగ్రీవుడు విధించిన గడువు దాటిన తర్వాత ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎలాగో చాలా సమయం పడుతుంది. వెళ్ళగానే ఆయన ఏమంటాడు, సీతని వెదకి రండని పంపాను, మీకు మాసం గడువు ఇచ్చాను, ఈ లోపు ఎందుకు రాలేదు, దాటాక వస్తారా, అది కూడా సీతను చూడకుండా వస్తారా అని మనందరినీ సర్వనాశనం చేసేస్తాడు, సంహరిస్తాడు, క్షమించడు ఆయన. కాబట్టి మనం ఓ పని చేద్దాం, ఎలాగో ఇంటికి వెళ్ళి చచ్చేకంటే ఇక్కడే ప్రాయోపవేశం చేసి చచ్చిపోదాం. ఆకలి దప్పిక వీటికి లొంగకుండా ఊపిరి బిగబట్టి తిండిని విడిచిపెట్టి చచ్చిపోదాం, మరణించేద్దాం. ఈ సుగ్రీవుడు నన్ను రాజును చెయ్యలేదు. నిజంగా చెప్పాలంటే సుగ్రీవుడికి నేనంటే ద్వేషం. ఇప్పుడు మొదలైంది అసలు కశ్యంత లోపల నుంచి. కష్టం వచ్చినప్పుడు ఈ పిచ్చివాగుళ్ళు వస్తాయి. అందువల్ల అది తాత్కాలిక ఉద్రేకం అనుకోవాలి. సుగ్రీవుడికి మొదటి నుంచి నేనంటే ద్వేషం, మా నాన్న మీద కక్ష, అందుకే మా నాన్నని చంపించాడు, రాజయ్యాడు. రాముడు నన్ను యువరాజును చేశాడు కానీ సుగ్రీవుడు చేశాడా? సుగ్రీవుడికి ఇష్టం లేకుండా రాముడు చేశాడు. ఇప్పుడు ఈయన అంటాడు, నన్ను రామేణ అక్లిష్ట కర్మణ, మహానుభావుడైన రాముని చేత నేను యువరాజుని చేయబడ్డాను తప్ప మా సుగ్రీవుడు చేయలేదు. అతడు కఠినమైన మరణదండన విధించడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళగానే నాకు మరణదండన విధిస్తాడు, నేను చచ్చిపోతాను. ఎందుకు అక్కడికి వెళ్ళి చావడం? కాబట్టి మనం ఇక్కడే ప్రాయోపవేశం చేసి మరణిస్తే మంచిదేమో అనిపిస్తున్నది. అనగానే తారుడనేవాడు నిజమే, ఇతను అన్నది, ఎందుకంటే సుగ్రీవుడికి కోపం ఎక్కువ, చెప్పిన పని చేయకుండా మనం వెనక్కి వెళితే మనందరికీ ఎలాగో మరణదండన తప్పదు. కానీ నాకు ఒక ఆలోచన తొడుతున్నది, ఇక్కడ ఉపవాసం ఉండి మంచినీళ్ళు తాగకుండా ఆత్మహత్య చేసుకునే కంటే, చచ్చే కంటే ఇప్పుడు ఇందాక స్వయంప్రభ వచ్చిన గుహలోకి వెళ్ళిపోతేనో, ఆ గుహ ఎంత బాగుందో, మంచి బిల్డింగులు ఉన్నాయి, హాయిగా పడుకోవచ్చు, మంచి భోజనాలు ఉన్నాయి, పాయసాలు ఉన్నాయి, జీడిపప్పులు ఉన్నాయి, ఇంకా రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి, జల సమృద్ధి ఉంది, అక్కడికి ఎవరూ రాలేరు, మనం అక్కడికే వెళ్ళిపోయి పీకదాకా తింటూ తిరుగుతూ హాయిగా పడుకుందాం. అక్కడికి ఇంకా రాముడు రాడు, వానరరాజు సుగ్రీవుడు రాడు, దేవేంద్రుడి వల్ల కూడా మనకి ప్రమాదం ఉండదు. అనగానే కొంతమంది వానరులు ఐసర మధ్య ఇది బాగుందన్నారు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఒకళ్ళిద్దరు, సీత లేదు గీత లేదు, హాయిగా గుహలోకి పోదాం, గుహలో వేళకి భోజనం చేస్తూ కాలక్షేపం చేద్దాం అన్నారు కొంతమంది. అప్పుడు హనుమంతుడు, ఈ అంగదుడిలో పరిపాలన లక్షణాలు ఉన్నాయి, అష్టాంగాలు ఉన్నాయి. అంటే ఏమిటి? గ్రహణం ధారణం చేయవ స్మరణం ప్రతిపాదనం ఊహాపోహోర్ధ విజ్ఞానం తత్వజ్ఞానంచ ధీగుణా. ఎవరైనా చెబితే వినాలనే కోరిక ఉన్నది, దానికి గ్రహణం అని పేరు. విన్నదాన్ని గ్రహిస్తాడు, వినడమే కాకుండా విన్నదాన్ని గ్రహిస్తాడు. అంటే ముందు కోరిక ఉండాలి, వినాలి, విన్నదాన్ని ఏం చేయాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలామంది పురాణం వింటారు కానీ జ్ఞాపకం పెట్టుకోరు. 2 గంటల ఉపన్యాసం అద్భుతంగా చెప్పాడండి, ఏం చెప్పాడండి, అదే ఆలోచిస్తున్నామండి. మళ్ళీ దారిలో అడగండి ఒకసారి, మీరు ఇవాళ గురువుగారు ఏమేం చెప్పారు అంటే ఒకసారి మళ్ళీ వినాలండి. చాలా చెప్పినట్టు ఉన్నారండి. ఎందుకు సుషేణుడు ఎవడు? సుషేణుడు అనే పేరు వచ్చిందా, ఎలా వచ్చిందా అని పక్కవాడు అడుగుతాడనమాట. ఏ వీడియో గ్రహణం చేసిన వాడు? కాబట్టి విన్నదాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, గ్రహించిన తర్వాత దాన్ని మళ్ళీ మనస్సులో పెట్టుకుని ఎప్పటికప్పుడు అమలు చేయడానికి ప్రయత్నించాలి, కొన్ని ఊహించాలి. అన్నీ చెప్పలేంగా, చెప్పిన దాన్ని బట్టి అక్కడ ఏదో ఉందని ఊహించాలి. మాస్టర్ పాఠం చెబితే చెప్పిందే రాయడం ఉపయోగం ఉంది, వెనకటికి A+B² చెప్పాక దాన్ని మళ్ళీ ఇంకొక 2+3 ఇస్తే వాడు చేయలేట, ఇంకేం ఉపయోగం లేదు దానివల్ల. ఏ బదులు ఇంకో సీ పెట్టినా అదే సూత్రం అనే విషయం వాడికి తెలియదు, ఏ ఉంటేనే వాడు చేయగలడు. ఇంకో రహస్యం తెలిసిన, నేను తెగ చదివేశానండి అన్నాడు ఒకడు. నేను కొంతకాలం ఈ లెక్చరర్గా చేసే ముందు ప్రిన్సిపల్గా కూడా చేశాను. ఏం చదివారా అంటే, వాడికి అక్కడ బిట్లు ఇచ్చారు, ఆ బిట్లో మొదటిదానికి ఏం చదువుకున్నట్ట, రాముడి భార్య ఎవరు అని అడుగుతాడండి. కింద ఏమనిస్తాడు, ఏ సీత, బి మండోదరి, సి ద్రౌపది, డి రుమ అని ఇచ్చారనుకోండి, వీడు సీత అని చదవడు. అక్కడ ఏ సీత ఉంది కనుక రాముని భార్య ఎవరు? ఒకటో బిట్టుకు ఏ, ఒకటికి ఏ అని గుర్తుపెట్టుకున్నట్ట. ఈ వీడు అక్కడికి వెళ్ళాక ఏం చేశాడు? ఏ బదులు బి సీత ఇచ్చాడు అనుకోండి, వీడు ఏ రాస్తాడు? ఇలాంటి తిరిగితేటలు రోడ్డు కొందరు ఉంటారు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఊహించడం అంటే ఎలా తారుమారు చేసినా పేరు మాత్రమే గుర్తుపెట్టుకోవాలని తెలియాలి. అదిగో అలాంటి వాడు ఉన్నాడే, వాడు ఊహించేవాడు. తర్వాత సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునేవాడు కొందరు ఉంటారు, అర్థం చక్కగా గ్రహిస్తారు కొంతమంది, తత్వజ్ఞానం ఎరుగుతారు కొంతమంది. ఈ ఎనిమిదింటినీ కలిపి అష్టాంగములు అంటారు. ఇవన్నీ వాలిలో, వాలిపుత్రుడిలో, అంగదుడిలో ఉన్నాయి. ఇంకా అనేక విశిష్ట లక్షణాలు, 14 విశిష్ట లక్షణాలు ఉన్నాయి. కానీ సమయాన్ని బట్టి ఒక్కోసారి దీన్ని దుర్వినియోగం కూడా చేస్తాడు ఇతడు. అంటే ఏమిటి, ఇప్పుడు వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నాడు, సుగ్రీవుడు దుర్మార్గుడు, మనం వెడితే చంపేస్తాడు, కొండ గుహలోనే పడుందామా, ఇలాంటి క్లూస్ ఇవ్వకూడదు. ఇది రెవల్యూషన్ కూడా. అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకుని హనుమంతుడు కొంచెం మందలిస్తూనే మొగమూటం లేకుండా అంగదుడితో ఇలా అన్నాడు, అంగద నీకు మీ పినతండ్రి గురించి బాగా తెలుసు, సుగ్రీవుడి కంటే కొన్ని విషయాల్లో నువ్వు సమర్థుడివి, వాలిలాగా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి పనికొస్తావు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకుని కొండగుహలో కడతావా? కొండగుహలోకి వీళ్ళందరూ రమ్మంటే వస్తారా? పొరపాటున రారు వీళ్ళు. ఎందుకో తెలుసా, వీళ్ళల్లో కొంతమంది మాత్రమే మొగమోటానికి గుహలో కడితే ఫుడ్ ఉందనుకుంటున్నారు, కానీ చాలామందికి భార్యల మీద పిల్లల మీద వ్యామోహం ఉన్నది, ఎప్పుడు ఇంటికి పోదామా అని చూస్తారు. అవసరమైతే సుగ్రీవుడి కాళ్ళు పట్టుకుని అయినా సరే మళ్ళీ మన ఇంట్లో బతకాలనుకుంటున్నారు. ఎక్కువ కాలం నీతో ఉండరు వీళ్ళు. నువ్వు సుగ్రీవుడికి వీళ్ళకి మధ్యలో భేదం పెట్టాలనుకుంటున్నావు, ఇది అసంభవము. సుగ్రీవుడు అంటే బలహీనుడు అనుకుంటున్నావా? మహావీరుడు. ఈ గుహ సర్వరక్షకం కాదు. ఈ గుహలో ఉంటే ఇంద్రుడు కూడా రాలేడు అనుకుంటున్నావు. ఏ ఇంద్రుడు రాలేకపోతే మయుడిని ఎలా చంపాడండి? ఇంద్రుడు ఇక్కడికి వచ్చే చంపాడు. అన్నిటికీ మించి లక్ష్మణుని గురించి చెప్పాడు తప్ప ఇక్కడ రాముడి గురించి హనుమంతుడు చెప్పలేదు. లక్ష్మణుని బాణాలు చాలా గట్టివి. లక్ష్మణుడు ఒక బాణం వేశాడంటే ఈ గుహ పగిలిపోతుంది, గుహద్వారాలు చిన్నాభిన్నం అయిపోతాయి. లక్ష్మణై నిశితై బాణై బింద్యాత్పత్రపుటం యథ. ఆకుని, ఒక ఆకుని చిన్న చిన్న ముక్కలు చేయడం పెద్ద కష్టమా? ఇదే ఉంది ఒక ఆకు అనుకుందాం కాసేపు. ఈ ఆకుని చేత్తో గిల్లేయచ్చు మనం, అవునా? అలా లక్ష్మణుడు బాణాలు వేస్తే ఈ కొండంతా ఆకులాగా ముక్కలు ముక్కలైపోతుంది. ఆయన బాణములు ఈ పర్వతాలను ఛేదిస్తాయి. ఎందుకని రాముడి గురించి చెప్పకుండా ఒక లక్ష్మణుడి గురించి చెప్పాడు? రాముడి తమ్ముడు లక్ష్మణుడి బాణాలకే కొండ గుహ పగిలిపోతే ఇంకా రాముడు వస్తే అవుతుందో ఆలోచించుకోండి అని వాళ్ళకి చెప్పకుండా చెప్పాడు. నువ్వు గనక కొండ గుహలోకి ప్రవేశించావా, ఆ క్షణమే ఈ వానరులంతా నిన్ను వదిలి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు ఒంటరివాడు అయిపోతావు. సుగ్రీవుడు సామాన్యుడా? ధర్మ నిరతుడు. అతడు ఇటువంటి వెకిలివేషాలు క్షమించడు. పైగా నువ్వు కూడా ఇక్కడుండి సాధించేది ఏముంది? సుగ్రీవుడికి పిల్లలు లేరు, కన్న సంతానం లేదు. నిజంగా సుగ్రీవుడి యావజ్జీవితం పిల్లలు లేకుండానే ఉన్నాడు. కానీ నీవే ఇప్పుడు అతనికి కుమారుడితో సమానం, అన్నకుమారుడు అయిన నిన్ను కన్న కొడుకులా భావిస్తున్నాడు. సుగ్రీవుడికి నువ్వంటే అభిమానం. తస్యాపత్యంచ నాస్త్యంజత్ తస్మాదంగత గమ్యదాం. సుగ్రీవుడికి వేరే పిల్లలు లేరు, ఉన్నా నిన్నే కొడుకుగా భావిస్తాడు, నీకే భవిష్యత్తులో సామ్రాజ్యం దక్కుతుంది. ఇవి కూడా దృష్టిలో పెట్టుకో అనగానే, వా హనుమత్ స్వామి, సుగ్రీవుడిలో నువ్వన్నట్టుగా ఏ గొప్ప గుణము లేదు. అతడు దుర్మార్గుడు. అన్నగారు కావాలని తన వెంట పడుతూ ఉంటే అప్పట్లో పిరికితనంతో పారిపోయాడు. ఇతరుల యొక్క బలాన్ని ఆశ్రయం చేసుకుని అన్నని చంపించాడు. తార వదినే ఆవిడ పట్టుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. బిలద్వారం మూసి అన్నగారిని చంపాలని ప్రయత్నించాడు ఒకప్పుడు. నిజానికి ఎన్నిసార్లు చెప్పాడు పాపం సుగ్రీవుడు, బాబోయి నేను ఆ కొండ బిలాన్ని ముయ్యడానికి గల కారణం మా అన్నయ్య చచ్చిపోయాడేమోననే భ్రమని ఎంత చెప్పినా రాముడు నమ్మిందని ఇప్పుడు నమ్మట్లా. కారణం ఇప్పుడు కష్టంలో ఉన్నాడు కనుక. బాధ వచ్చినప్పుడన్నీ ఇలా చెప్తారండి, మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా అవతల వాడికి మన మీద కోపం వచ్చినప్పుడు మంచి గుణములు చెడ్డ గుణములే అవుతాయి. అందుకే మనస్సు పిశాచన లాంటిది. ఇప్పుడు ఆయన సుగ్రీవుడిని ద్వేషిస్తున్నాడు. అసలు సుగ్రీవుడిలో ధర్మం ఎక్కడుంది? కృతజ్ఞత ఎక్కడ? కృతజ్ఞత పెరిగినటువంటి వాడు ధర్మహీనుడు, వాడు చెప్పనుడు, వాడు ఇప్పుడు నువ్వేమంటున్నావు, నేను తప్ప అతనికి వేరే పిల్లలు లేరంటున్నావు. కానీ పిల్లలు లేకపోవడం అనేది ఎంతకాలం ఉంటుంది? ఒకవేళ రేపు పొద్దున్న అతని కొడుకులు పుడితేనో? అప్పుడు వెంటనే మళ్ళీ ఏమని చెప్పాడో తెలిసిన, రాజ్యే పుత్ర ప్రతిష్టాప్య సగుణో నిర్గుణోపివ. అతనికి పుత్రుడు కలిగితే వాడు గుణవంతుడైనా గుణహీనుడైనా బలవంతుడైనా బలహీనుడైనా సుగ్రీవుడు మళ్ళీ అతనికే రాజ్యం ఇస్తాడు తప్ప మా అన్న కొడుకు వీడే మిన్న అని నాకు రాజ్యం ఇవ్వడు. అందువల్ల నేను తిరిగి అక్కడికి వెళ్ళాలి అనుకోవడం లేదు. మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీ వానరులంతా నన్ను వదిలేయండి, మీరు ఎలాగో నా వెంట ఉండరు, మీ స్వార్థం మీది, నేను ఇక్కడ ప్రాయోపవేశం చేసి మరణిస్తాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చచ్చిపోయానని చెప్పండి, ఆవిడ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. కానీ పాపం మా అమ్మ కూడా నా మరణ వార్త వింటే గుండెకి చచ్చిపోవడం ఖాయం, అందులో తేడా లేదు అని పలికి పెద్దవాళ్ళకి నమస్కరించి ఆ సముద్ర తీరంలో నేల మీద దర్భలు పరుచుకొని, అక్కడ దర్భలు బాగా పెరుగుతూ ఉండేవి రామేశ్వర ప్రాంతాల్లో ఆ కొండ ప్రాంతాల్లో, అందుకని కొన్ని దర్భలు పరుచుకొని పడుకుని ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్ట. ఇంకా చచ్చిపోదాం ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నాడు. ప్రాయోపవేశం అనగా అన్నం తినడం మానివేయుట, ఆహారము స్వీకరించకుండా ఉండుట, మంచినీళ్ళు తాగకుండా ఉండుట, కేవలం గాలి భక్షిస్తూ ఎంతకాలం శరీరంలో ఈ గాలి వల్ల ప్రాణం ఉంటే అంతకాలం బతకడం అన్నమాట. ఒక ముక్కలు చెప్పాలంటే నిరాహార దీక్షతో చావడం, అది ప్రాయోపవేశం. అంటే మన నాయకుల నిరాహార దీక్ష వేరులేండి, ఇవి రహస్యంగా రాత్రిపూట వేసేస్తూ ఉంటారు కొందరు. కానీ ఇక్కడ అలా కాదు, అలా ఉగ్గబట్టి కేవలం గాలి పీల్చుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టేస్తారన్నమాట. అప్పుడు వానరులు కూడా ఆచమనం చేసి ఇదే బాగుందనుకున్నారు. వాళ్ళు అతన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడలేదు. కొంత సుగ్రీవ భయం, నిస్పృహ ఇవన్నీ కలిపి తాత్కాలిక ఉద్రేకం కలిగించే వాళ్ళల్లో. ఏమిటో ఉద్రేకం? చావాలనే కోరిక. అందుకని అందరూ దర్భలు వేసుకున్నారు, దక్షిణానికి కొసలు ఉండేలా పరుచుకుని దాని మీద కూర్చున్నారు. ఎవరికి వాళ్ళు చచ్చిపోతాం మనందరం ప్రాణం విడిచిపెట్టేద్దాం అనుకున్నారు. ఆ సమయంలో ఇక వీళ్ళందరూ ప్రాయోపవేశానికి సిద్ధమై, ఎంత దురదృష్టం మనది, రామచంద్రుడి భార్య నా దుర్మార్గుడు రావణుడు అపహరించడం ఏమిటి, ఆమెను ఎత్తుపోతూ ఉంటే జటాయువు అడ్డుపడ్డాడే, అంత జటాయువు వీరుడు కూడా సీతని రక్షించలేకపోవడం ఏమిటి, దుర్మార్గుడు రావణుడు జటాయువుని చంపడం ఏమిటి, పాపం ఆ జటాయువు చచ్చిపోయి ఏ లోకాన ఉన్నాడో మనం బతికుండి చచ్చిన వాళ్ళంలో ఉన్నాం అని జటాయువుని కూడా తలుచుకున్నారు. సరిగ్గా వీళ్ళు ఇలా జటాయువుని తలుచుకుంటూ ఉంటే ఆ పక్కనే ఉన్న పెద్ద ఎత్తైన కొండ శిఖరం మీద ఉన్న ఓ పక్షిరాజు గారు విన్నారు. ఆయన పేరు సంపాతి. ఈ సంపాతి జటాయువుకి అన్నగారు, మహావీరుడు, పరాక్రమవంతుడు, ప్రస్తుతం రెక్కలు లేకుండా కేవలం కాళ్లతోటే నడుస్తాడు పాపం, అందుకే కొండ చకచక దిగలేడు వాడు, పైగా వయస్సులో పెద్దవాడు. అతడు వీళ్ళు మాట్లాడుకోవడం, ఈ దర్భలు పరుచుకోవడం ఇది చూశాడు, ఆనందం కలిగింది. జటాయువు గురించి వినలేదు కానీ వీళ్ళంతా మేము చచ్చిపోదాం అనుకోవడం విన్నాడు. దాంతో హిహిహి అని ఒక కరుపరిచి ముక్కు ముక్కిలా కొట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల భగవంతుడు నోటి దగ్గరికి ఆహారం పంపుతాడట, ఆకలితో ఉన్న నేను రెక్కలు లేకపోవటం వల్ల ఎగరలేకపోతున్నానని కనిపెట్టి ఆ భగవంతుడు బ్రహ్మదేవుడు జాలిబడి వీళ్ళందరికీ ఈ దిక్కుమాల బుద్ధి పుట్టించాడు. వీళ్ళు దర్భలు పరుచుకొని తిండి లేక చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎంత అదృష్టవంతుణ్ణి, పరంపరాణం భక్షిష్యే వానరాణం వృతం వృతం. వీళ్ళు ఎక్కువ కాలం బతకరు, బాగా తింటే తప్ప కోతులు అస్సలు బతకలేవు, కోతులకి ఆకలి ఎక్కువ, కాబట్టి ఇవి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చస్తాయి. చచ్చిన వాడిని చచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నేను పీక్కు తింటాను, మృతం మృతం చచ్చిన వాడిని చచ్చినట్టే నేను తింటాను, నాకు ఆకలి ఎక్కువ కదా, పెద్ద పక్షిని కదా, ఈ వానరులు నాకు ఒక నెల రెండు నెలల పాటు గ్రాసంగా పనికొస్తారు, వీళ్ళు ఉపవాసం నాకు గ్రాసం, తొందరగా చావండ్రా బాబు అన్నాడు. ఎవడు బాధ వాడిది, ఇల్లు తగలబడి ఒకటి ఏడుస్తుంటే చుట్ట కలుసుకున్నట్టు ఒకటేళ్ళు అందులోకి అన్నట్ట. అలాగా వీళ్ళేమో గతిలేక చచ్చిపోదాం అనుకుంటూ ఉంటే ఈయన భలే వీళ్ళు చస్తే నాకు ఆకలి తీరుతుంది అనుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఒకటి, అంగదుడు మొదలైన వాళ్ళందరూ ఏమనుకున్నారు, ప్రాయోపవేశం చేసి చచ్చిపోదాం అనుకున్నారు కదా, ఇంకా చచ్చిపోయేవాడికి భయం ఏంటండి, కానీ ఈ పక్షులు అనగానే వీళ్ళకి భయం వేసింది. ఆంజనేయ ఆంజనేయ చూసావా, సీతాన్వేషణ కోసం మనం పెడుతూ ఉంటే యమధర్మరాజు గారు వీడి రూపంలో వచ్చినట్టున్నాడు, మనం చచ్చిపోతాం అన్నట్ట. దిక్కుమాల మనుషులు అంతే, చావాలనుకుంటారు, మళ్ళీ అంతలోనే మరణం అంటే భయం. నేను ఎరిగి ఓ దంపతులు ఉండేవారు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉండేవారు. ఓ రోజున భర్త గారికి ఎందుకో కోపం వచ్చేసింది వాళ్ళ ఆవిడ మీద. ఇక నేను నీతో కాపురం చేయను, నేను సింహాద్రి అనే ఒక ఎక్స్ప్రెస్ ఉందిలేండి రైలు, ఆ సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద తలపెట్టి చచ్చిపోతాను అన్నాడు. అనగానే భార్య కూడా పరమపతివ్రత వెంటనే బయలుదేరింది. వీడేమో నేను సింహాద్రి కింద పడి చచ్చిపోతాను అనగానే తక్షణం బయలుదేరింది. వెంటనే వీడు పూరీ కూర పారిశీలు చేయన్నాడు. పూరీ కూర ఎందుకంది ఆవిడ, సింహాద్రి ఎప్పుడు లేటే 12 రాదు, 1 2 వస్తుంది, ఈలోపు ఆకలిదా అన్నట్ట. చచ్చేవాడికి ఆకలి ఏమిటి చెప్పండి, అందుకని ఆకలి వేస్తుంది పూరీ కూర పారిశీలు అన్నాడు. అంటాం కానీ నిజంగా ఆత్మహత్య అంత తేలికేం కాదు, ఎప్పుడో ఒక క్షణికోద్రేకంలో తప్ప ఎల్లవేళలా చచ్చిపోలేరు. ఆ చచ్చేవాడు ఆ ఉద్రేకంలో ఉన్న 1.25 గంటలో 20 నిమిషాలు వాడిని మనం కంట్రోల్ చేయగలిగితే ఆ తర్వాత మళ్ళీ చావమనండి, చచ్చిన చావడు, చచ్చిన చావడు కాగా చావడు వాడు. అలా వీళ్ళు కూడా చద్దాం అనుకున్న వాళ్ళు ఈ పక్షిల పలగ్గానే వణికిపోయి ఇదేంటి యముడిలా వచ్చినట్టున్నాడు, వీడు చూస్తే జటాయు గుర్తుకొస్తున్నాడు. జటాయువు ఎంత గొప్పవాడండి, మహానుభావుడు కదా, అచ్చం ఈ పక్షి కూడా జటాయువులాగే కనపడుతున్నాడు. మనం ఒకప్పుడు చూశాం కదా జటాయువుని, ఆ జటాయువు సీతారక్షణకి ప్రాణం ఇచ్చాడు, రావణుడితో పోరాడాడు, మనమేమో సీతను చూడలేకపోయాం, ప్రాయోపవేశం చేద్దామనుకున్నాం, ఆ సమయంలో మళ్ళీ ఈ దిక్కుమాల గండం ఒకటి వచ్చింది అని వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కష్టాలు వస్తున్నాయి మనకి, చావు కూడా సుఖంగా చావడానికి వెళ్ళేది కదా, మనం చస్తే పీక్కు తినడానికి ఒకటి పంపాడు కదా యముడు, ఆ దశరథ మహారాజు గారు చచ్చిపోవడం ఏమిటి, ఈ రావణుడిని అడవికి గంటడం ఏమిటి, సీతని రావణుడు అపహరించడం ఏమిటి, జటాయువు మధ్యలో చావడం ఏమిటి, మధ్యలో సుగ్రీవుడు వచ్చి ఈ రాముడితో స్నేహం చేసుకోవడం ఏమిటి, మధ్యలో మనకి చచ్చే చావు వచ్చింది ఏమిటి అని వీళ్ళు రకరకాలుగా అనుకుంటూ ఉండగానే ఆశ్చర్యపోయాడు ఈ గృధ్రరాజు. ఆశ్చర్యపోయి తెల్లబోయి వెంటనే ఆయన ఇలా అన్నాడు పెద్ద కంఠంతో, చాలా పెద్ద పక్షి అండి అది, ఆ పక్షి ఇలాంటి వానరుల్ని సులువుగా 10-15 మందిని నోట్లో వేసుకుని తినగలదు, రెక్కలు మాత్రమే లేవు దానికి. అందుకని ఆ పక్షి ఏమన్నది, కోయం గిరాఘోషయతి ప్రాణై ప్రియతమస్యమే జటాయుషో వధం భ్రాతు కంపయన్నివమే మనః. ఎవరది, నా సోదరుడు నా తమ్ముడైన జటాయువు గురించి పలుకుతున్నారు. అతడెవడు, నాకు నా తమ్ముడు జటాయువు ప్రాణం కంటే ఎక్కువ ఇష్టుడు, నేను నా ప్రాణము కంటే నా తమ్ముడి ప్రాణానికే విలువ ఎక్కువ ఇస్తాను. ఎవరు అతడు, నా తమ్ముడి గురించి చెప్పినవాడు, ఎంతకాలమయ్యింది నా తమ్ముడి పేరు నా చెవిలో పడి, నా తమ్ముడు జటాయువు సకల సద్గుణములు కలిగిన వాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, ఇంతకీ దశరథ పుత్రుడైన రామునకు నా సోదరుడు ఎలా స్నేహితుడయ్యాడు, ఆ దశరథ పుత్రుడైన రాముని భార్యను రక్షించడానికి అతను ప్రాణం ఎందుకు విడిచిపెట్టాడు, మహాత్ములారా వానరులారా సూర్యకిరణముల వల్ల నా రెక్కలు మాడిపోయాయి, అందువల్ల నేను ఎగరలేను, కిందకి దిగలేను, మెల్లిగా దిగాలి, సమయం ఎక్కువ పడుతుంది, దయతో మీరు నన్ను పట్టుకుని కిందకి దింపండి అన్నాడు. ఏది వీళ్ళని తింటానన్నవాడే నన్ను కిందకి దింపండి అన్నాడు, ఎందుకంటే తమ్ముడి పేరు వినగానే అతని మనస్సే మారిపోయింది. అప్పుడు వాళ్ళు ఏంటి ఎగాదిగా చూశారు, వీడు ఇందాక మనల్ని బొక్కేస్తామన్నాడు, చచ్చినవాడిని చచ్చినట్టే పీక్కు తింటానన్నాడు, ఇప్పుడు దింపమంటున్నాడు, ఎందుకైనా మంచిది వీడి దగ్గరికి వెడితే బతుకుండగా తింటాడేమో అని శంకించారట. తస్య శంకిత, అతనికి శంకించారు. అప్పుడు అంగదుడు అతని దగ్గరకు వచ్చి, పక్షిరాజా నిన్ను చూస్తే ఎందుకో కొంత అవిశ్వాసంతో పాటు విశ్వాసం కూడా ఏర్పడుతోంది కాబట్టి చెబుతున్నాను, వృక్షరథుడని ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనకి వాలి సుగ్రీవుడు అని ఇద్దరు కుమారులు, అందులో వాలి అన్నవాడు మహావీరుడు, అతని కుమారుణ్ణి అంగదుణ్ణి నేను, రెండోవాడు సుగ్రీవుడు మా పిల్ల తండ్రి. దశరథ పుత్రుడు రామచంద్రుడు వనానికి వచ్చాడు, వనవాసం చేస్తూ ఉండగా ఆయన భార్యని సీతని రావణుడని ఒక దుష్టుడు అపహరించుకుపోయాడు. ఇదంతా దండకారణ్యంలో జరిగింది. ఆ దుర్మార్గుడు రావణుడు సీతను ఎత్తుకుపోతూ ఉంటే, ఇందాక నువ్వు చెబుతున్న నీ తమ్ముడన్నావే ఆ జటాయువు ఘోర యుద్ధం చేసి రావణుడిని చితక్కొట్టాడు. చివరికి ఆ యుద్ధంలో రావణుడు అతని కాళ్ళు రెక్కలు పక్కలు నరికితే దుర్మరణం పాలైపోయాడు. మరణించే ముందు రావణుడు తనని చంపాడని, సీతను అపహరించాడని రామునికి చెప్పాడు. రామచంద్రుడు స్వయముగా తన తండ్రికి కన్న తండ్రికి చేసినట్లుగా జటాయువునకు అంత్యక్రియలు జరిపించాడు. జటాయువునికి ఉత్తమ గతులు ప్రాప్తించాయి. ఎందువల్ల? రాముడి వల్ల. అతనికి రెండు కారణాలు చెప్పాడండి ఈయన. సంస్కృతశ్చాపి రామేణ గతశ్చ గతిమా గతి ఉత్తమం. రాముడి కోసం ప్రాణమిచ్చాడు. రాముడి భార్యను రక్షించడానికే కదా తన ప్రాణత్యాగం చేశాడు. రెండవది, రాముని చేత దహనక్రియలు జరిపించుకున్నాడు. రామచంద్రుడంతటి వాడు దహనం చేసి తిలోదకాలు ఇస్తే ఇంకా ఆ వ్యక్తి వైకుంఠమునకు వెళ్లకుండా ఉత్తమ లోకములకు వెళ్లకుండా నరకానికి వెడతాడా? అసంభవం అది. రామచంద్రుని యొక్క కటాక్షం వల్ల ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళాడు. అనంతరం రాముడు మా పినతండ్రి సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. మా తండ్రిని వధించాడు రాముడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగింది. రామకార్యార్థమై సీతాన్వేషణకి మేము బయలుదేరాము. సీత మాకు కనపడలేదు. స్వయంప్రభ వల్ల ఆవిడ గుహలోంచి ఇక్కడికి బయటకు వచ్చాం. మేము సీతని వెతకలేక, సీత కనపడక ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాం. ఇప్పుడు మేము ప్రాణం త్యాగం చేయకపోయినా సుగ్రీవుడి దగ్గరికి వెడితే అక్కడ ఎలాగో ప్రాణాలు పోతాయి. సుగ్రీవుడి వల్ల ప్రాణం పోగొట్టుకోవడం కంటే ఇక్కడే మాంతట మేమే ప్రాణం విడిచిపెడితే మంచిదనుకుని ప్రాయోపవేశం చేస్తున్నాం. ప్రాణం మీద మేము ఆశ వదులుకున్నాం అనగానే అప్పుడు ఆయన, ఎంత మాట విన్నాను. ఈ బాధాకర వార్త విని కూడా ఇంకా మౌనంగా సహిస్తున్నాను. నా తమ్ముడి దుర్మార్గుడు రావణుడు చంపాడు అనే వార్త తెలియగానే వాడి మీద దాడి చేసి చంపాలి. కానీ ఏం చెయ్యను, వృద్ధుణ్ణి, రెక్కలు లేవు, బలం లేదు. అందుకే ఈ వార్త విని కూడా ఇక పగ తీర్చుకోవాలనే ధ్యాస విడిచిపెట్టాను. పగ ఎప్పుడు తీర్చుకుంటాం? శక్తి ఉంటే. నా దగ్గర శక్తి లేదు. ఆహా, ఎంత దురదృష్టం ఇది. తమ్ముడు చచ్చాడన్న వార్త విని కూడా ఇంకా బతుకున్నాను నేను. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను వినండి. పూర్వం వృత్రాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ వృత్రుణ్ణి ఇంద్రుడు చంపాడు. చంపగానే మేమిద్దరం పోటీ పడ్డాం. ఏమని, ఆకాశంలో ఎవరు ఎక్కువ ఎత్తు వెళ్ళగలం, సూర్యుడి దగ్గరికి ఎవరు ఎక్కువగా వెళ్ళగలిగితే, లేక ఎవరు ముందుగా సూర్యుడి దగ్గరికి వెళితే వాళ్ళు గొప్పవాళ్ళం అనుకున్నాం. మేమిద్దరు అన్నదమ్ములం, మహావీరులం, అరుణుని యొక్క కుమారులం. నా పేరు సంపాతి, మా తమ్ముడి పేరు జటాయు. తిన్నగా ఉండక సూర్యుడి దగ్గరికి ఎగరాలి, పోటీపడి ఎగరాలి. ఇద్దరిలో ఎవరు ముందు సూర్యుడి దగ్గరికి వెడితే వాడే గొప్పవాడు, వాడే వేగం కలిగిన వాడు అని పోటీ వేసుకోవడం ఏమిటి? పోయే కాలం కాకపోతే సరే. కాలప్రభావంతో ఎగిరాం, మహావేగంగా ఎగిరాం. అలా సూర్యకిరణములు క్రమక్రమంగా మా తమ్ముడికి తగిలాయి. మేము ఎంత ఎత్తు ఎగిరామంటే పైకి ఎగిరితే పైనుంచి కిందకు చూస్తూ ఉంటే భూగోళం చిన్న పండులా కనపడింది, రేగు పండులా కనపడింది. ఎంత భూగోళం అండి ఇది, ఎంతటి భూగోళం అంట. అంత ఎత్తుకు ఎగిరితే ఆ పైనుంచి చూడగలిగే శక్తి మాకుంది కాబట్టి చూసాం, రేగు పండులా కనపడింది. కళ్ళు తిరిగాయి మాకు. ఎంతలో సూర్యకిరణములకి జటాయు సోలిపోయాడు. భయంకరమైన సూర్యుని యొక్క కిరణముల వేడి తట్టుకోలేక నా తమ్ముడు కిందకు పడిపోతుంటే, అమ్మో నా తమ్ముడు ఏమైపోతాడో అని నా రెక్కలు అడ్డం పెట్టాను నేను. అంటే తమ్ముడు అంటే అంత ప్రేమ, తమ్ముడి మీద ప్రేమతో తమ్ముడు చస్తాడేమో, సూర్యుడి వేడికి కాలిపోతాడేమోనని పాపం అన్నగారు రెక్కలు అడ్డం పెట్టాడు. కొంతమంది అన్నలు తమ్ముళ్ళ కోసం ప్రాణం ఇస్తారు, కొందరు తమ్ముళ్ళు అన్న కోసం ప్రాణం ఇస్తారు, కొందరు తమ్ముళ్ళు అన్న ప్రాణం తీస్తారు, కొందరు అన్నలు తమ్ముళ్ళ ప్రాణాలు తీస్తారు. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. అప్పుడేమైంది, నా తమ్ముడు ఎక్కడో పడ్డాడు, ఎక్కడ పడ్డాడో తెలియదు. నా రెక్కలు మాత్రం తమ్ముడి కోసం అలా పెట్టడం వల్ల సూర్యుడి కిరణములు కాలిపోయి నేను ఈ వింధ్యపర్వతం మీద పడ్డాను. అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నాను. నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ మై బ్రదర్. ఇప్పుడు మీరు చెప్పాక విషయం తెలిసిందనగానే, పక్షిరాజా నువ్వు చెప్పిందంతా నేను విన్నాను. ఎవరి ద్వారా? జటాయువు చెప్పాడుగా రాముడికి, రాముడే ఆ విషయం అందరికీ చెప్పాడు. నువ్వు జటాయువుకి సోదరుడు అయితే నువ్వు రాముడి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే రాముడి కోసం ప్రాణం ఇచ్చాడు జటాయువు, కాబట్టి నువ్వు కూడా కొంతైనా రాముడికి సాయం చేయాలి. మీ పక్షులు దూరం లో ఉన్న వస్తువుల్ని చూడగలవు. అందులో మీ పక్షులు అంటే వైరతేయ పక్షులు చాలా గొప్పవి. సీత ఎక్కడుందో చెప్పగలవా? రావణుడు ఎక్కడున్నాడు, ఆ తోడున్న ప్రదేశం ఏది అని అడగ్గా అప్పుడు సంపాతి ఇలా అన్నట్ట, వానరులారా, నేను రెక్కలు కాలిపోయినటువంటి పక్షిని ప్రస్తుతం. నిర్దగ్ధ పక్షో గృధ్రోహం, దగ్ధమైన రెక్కలు కలిగిన పక్షిని, నా రెండు రెక్కలు కాలిపోయాయి. హీన వీర్య, బలం తక్కువగా ఉంది. కాబట్టి మాట సాయం చేయగలను తప్ప స్వయముగా వచ్చి మీకు చూపించలేను. నేను రాముడికి వీలున్నంత వరకు సాయం చేస్తాను. నా దివ్య దృష్టితో అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది లోకాలన్నిటినీ చూడగలను. ఏ, ఒకప్పుడు నా పరపరాక్రమాలు ఎంత గొప్పవంటే, నేను వామనావతారంలో విష్ణుమూర్తి మూడు అడుగులు పుచ్చుకొని లోకాలు ఆక్రమిస్తూ ఉంటే కూడా వెళ్ళి చూశాను అన్నాడండి ఆయన. అంటే దీన్ని బట్టి ఈ సంపాతి ఎంత గట్టివాడో ఆలోచించండి. వామనావతారంలో స్వామివారు విజృంభించేలా పెరిగిపోతూ ఉంటే ఆయన పాదం ఏ లోకాలు కడుతుంటే అన్ని లోకాలకి కూడా ప్రయాణించి చూశాట. ఆశ్చర్యకరమైన పరాక్రమం కదా మరిది. దేవ అసుర సంగ్రామంలో నేను పాల్గొన్నాను. పూర్వం దేవతలు, రాక్షసులు, క్షీర సముద్రం చిలికారు. ఆ తర్వాత అమృతం వచ్చిన తర్వాత వాళ్ళు కొట్టుకున్నారు, యుద్ధం చేశారు. ఆ దేవాసుర సంగ్రామం కూడా చూశాను నేను. ప్రస్తుతం రిటైర్ అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను. నా ప్రాణశక్తి పూర్వంలో లేదు, క్షీణించింది. అయినప్పటికీ నేను కళ్ళు మూసుకుని చూడగలుగుతాను, కళ్ళు తెరిచి చూడగలుగుతాను. కొంత శక్తి మాత్రం పోలేదు. చాలా కాలం క్రితం ఒక తరుణి నా కంటపడింది. ఒక దుర్మార్గుడైన రాక్షసుడు ఒక సుందరీమణిని పట్టుకుపోతున్నాడు. నాకు అర్థమైంది వాడే రావణాసురుడని తర్వాత. హ్రియమాణామయా దృష్ట రావణేన దురాత్మన క్రోశంతి రామ రామేతి లక్ష్మణేతి చ భామిని భూషణాన్ని అపవిధ్యంతి గాత్రాన్ని చ విధూన్వతి. రావణుడు చాలా కాలం క్రితం సీతని పట్టుకుపోతుంటే నేను ఈ కొండ మీద నుంచి చూశాను. అప్పుడు ఆవిడ రామ రామ లక్ష్మణ లక్ష్మణ అని ఆక్రోశించింది. ఆ మాటలు విన్నాను. ఆవిడ ఒంటి మీద ఉన్న కొన్ని నగలు అప్పుడప్పుడు కిందకి రాల్చేసింది. ఆ నగలు కిందకి పడిపోవడం చూశాను. భయంకరమైన నల్లని మేఘము వలె ఉన్న రావణాసురుడు ఆవిడ పట్టుకుపోయాడు. ఆవిడ సీత అని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఇక ఆ రాక్షసుడు ఎలా ఉంటాడో చెబుతా వినండి. వాడి పేరు రావణుడు, విశ్రవసుని పుత్రుడు, కుబేరుడి సోదరుడు. ఈ సముద్రం దాటి 100 యోజనములు వెడితే, అంటే 800 మైళ్ళు దూకితే, సముద్రం దాటితే ఆ సముద్రం నడుములో లంకాద్వీపం ఉంది. విశ్వకర్మ ఒకప్పుడు ఆ లంకా నగరాన్ని నిర్మించాడు. అది ఒకప్పుడు కుబేరుడిది, అందమైనది, సువర్ణమయమైనది. ఆ లంకా నగరం మధ్యలో ఉన్నది సీతాదేవి. రావణాంతఃపురే వృద్ధ, ఆ రావణాంతఃపురంలో ఉన్న అశోకవనంలో ఉన్నది. అశోకవనం రావణుడి యొక్క అంతఃపురంలో ఉంటుందండి. చాలా చల్లగా ఉంటుంది. మీకు చెప్పాను కదా, మనం అందరం సరదాగా ఇండివిజువల్గా ఒకసారి వెళ్ళొచ్చేద్దాం లంక మళ్ళీ, ఈ దిక్కుమాలను కూడా వదిలిపోయాక. ఈ కరోనా కరోనా అనే రోనా పోతే అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితో సంబంధం లేకుండా మనకి మనమే ఇండివిజువల్గా వెళ్ళేమంటే బాగా చూడగలుగుతాం. ఎవరినే మీద ఆధారపడితే అదొక గొడవ కింద ఉంటుంది. శుభ్రంగా వెళ్ళి చూస్తే అక్కడ ఆ అశోకవనం చల్లగా భలే విచిత్రంగా ఉంటుందండి బాబు. అంత చల్లదనం ఇంకెక్కడ ఉండదన్నమాట. అక్కడ రావణాంతఃపురం నుంచి అశోకవనం వరకు మాత్రం మనకి హిమాలయాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ అదేంటో కాస్త దాటొస్తే యథాప్రకారంగా మనకి మళ్ళీ ఒక్కపోతా మామూలే. ఆ ప్రాంతంలో సీత ఉన్నదని చూసి చెప్పేస్తున్నాడు ఆయన. ఆయన కంటికి కనపడుతుంది ఆ దృష్టి. అక్కడ రావణాంతఃపురంలో రాక్షస స్త్రీలు సీత చుట్టూతో ఉన్నారు. రాక్షస స్త్రీల చేత చుట్టుకొనబడి ఉన్నది. ఆవిడ జనకరాజ పుత్రిక. నా దివ్య దృష్టితో చూసి చెబుతున్నాను. జ్ఞానేన కలు పశ్యామి దృష్ట్వా ప్రత్యాగమిష్యత అని చెప్పగలిగింది. ఇది నా దూరదృష్టి, దివ్య దృష్టి. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఈ ధాన్యం గింజలు తిని బతికే పావురాలు లాంటి పక్షులు ఉంటాయి కదా, అవి భూమికి కొంత పైన ఎగురుతాయి. అంటే పావురాలు ఎగిరే రూటు ఆకాశంలో మొదటి మార్గం, అది ప్రథమ మార్గం. ఈ ప్రథమ మార్గం దాటి రెండవ మార్గంలో కాకులు, చెట్ల మీద ఉండే కొన్ని పక్షులు పళ్ళు తినే పక్షులు ఎగురుతాయి, అది రెండవ మార్గం. ఆకాశంలో పక్షుల యొక్క మార్గాలు కూడా 7 రూట్లు చెప్పారు. ఈ 7 మార్గాల్లో లో లెవెల్లో పావురాదులు తిరుగుతాయి. కాకులు తిరిగేది ఈ పావురాదులు మొదలైన వాటికంటే, పావురములు మొదలైనటువంటి వాటికంటే పైన రెండవ మార్గం. ఇంకా మూడవ మార్గం, ఈ మూడవ మార్గంలో నీటి కాకులు, క్రౌంచ పక్షులు, ఈ లకుముకి పెట్టలు ఇవి తిరుగుతాయి. అంతకంటే పైన నాలుగవ మార్గంలో డేగలు తిరుగుతాయి. అంతకంటే ఎక్కువ డేగల కంటే పైన ఎత్తు మార్గంలో గ్రద్దలు ఎగురుతాయి. అది 5th రూట్ అనమాట, కక్ష్య 5. ఈ 5వ మార్గంలో ఎగిరే వాటిని గ్రద్దలు అంటారన్నమాట. అందుకే గ్రద్దలు ఎంతో ఎత్తు నుంచి ఎగురుతాయి. కింద ఉన్నటువంటి వాటి చటుక్కుని చూసి ఎత్తుకుపోతాయి. వాటికి ఎంత దృష్టి ఉంటుందో చూడండి. ఎంత ఎత్తులో ఉన్న గ్రంద కింద నీళ్లలో ఉన్న చేపల్ని, పీతల్ని ఎత్తుకుపోతుందండి అది. ఆ ఎత్తుకుపోవడం కూడా అక్కడి నుంచి రువ్వు నుంచి పట్టుకుపోతుంది. కొన్ని కొన్ని చూపిస్తాడు ఈ జాగ్రఫికల్ వాటిలో, జంతువులకి సంబంధించిన వాటిలో చూసారా, పొట్టలో నుంచి పాము వస్తూ ఉంటే ఆకాశంలో ఎక్కడో విమానంలో ఎత్తుగా ఎగురుతున్నటువంటి గ్రద్ద రివ్వును వచ్చి టక్కన పట్టి ఎత్తుకుపోతుంది. పావులంటే గ్రద్దలకు వలే ఇష్టం. మనం సేమియా ఉప్మా తినట్టు నూడిల్స్ తినట్టుగా తినేస్తాయి, పొడుచుకుని తినేస్తాయి. ఇంకా ఈ గ్రద్దల కంటే పైన 6వ మార్గం హంసలు తిరిగేటటువంటి మార్గం. హంసలు అక్కడ దాకా పోతాయి. ఈ 6వ మార్గం దాటి 7వ మార్గం అంటే హయ్యెస్ట్ మార్గంలో గరుత్మంతుడు ఎగరగలుగుతాడు, వినతాపుత్రుడు. మేము కూడా ఆ వినత వంశంలో పుట్టిన వాళ్ళమే. ఎందుకంటే వినతకి ఇద్దరు కొడుకులు కదా, ఒకడు అనూరుడు, ఒకడు గరుత్మంతుడు. ఆ అనూరుడు కొడుకులు మేము కాబట్టి మేము వినత వంశంలో పుట్టిన వైనతేయులం. మేము గరుత్మంతుడు అంత కాకపోయినా ఇంచుమించుగా అంతవరకు వెళ్ళగలం. గరుత్మంతుడితో పోల్చుకోవట్లేదు వీళ్ళు కూడా, ఆ స్థాయి వాళ్ళం. గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్తాడు, వీళ్ళు ఎక్కడ వెళ్తారు, వైకుంఠానికే కుంఠితులు అవుతారు. కాబట్టి మేము 7వ మార్గంలో తిరగగలుగుతాం. మేమంతా వైనతేయ సంతానం. అంత మార్గంలో తిరిగి ఎక్కడెక్కడున్నది చూడగలుగుతాం. అందుకే నేను ఇక్కడి నుంచి చూడగలుగుతున్నాను. ఇక్కడి నుంచే రావణాసురుడిని చూడగలిగాను, జానకిని స్పష్టంగా చూచాను. మాకు కూడా గరుడుడికి ఉన్నంత దివ్య దృష్టి ఇంచుమించుగా ఉంది, అంత బలం ఉంటుంది. ప్రస్తుతం రెక్కలు లేవు కాబట్టి ఇలా నీరసంగా ఉన్నాను, కానీ ఆ రోజుల్లో అయితే మన వాళ్ళు కూడా అలాగే అంటారు, నా చిన్నప్పుడండి ఆ వయస్సులోనండి అని. ఇప్పుడేమంటామండి, అందువల్ల ప్రస్తుతం రెక్కలు దిగి ఎదబడ్డానండి అన్నాడు ఆయన. మా దివ్యశక్తి వల్ల, మా ఆహారం వల్ల, మేము తినే ఆహారం వల్ల కూడా మాకు అవన్నీ కనపడతాయి. కాళ్ళ దగ్గరకు వచ్చిన వాటినే తింటాయి కోళ్ళు మొదలైనవి, అవునా? కానీ మేము అలా కాదు, ఎక్కడెక్కడ వాడిని లటుక్కుని పట్టుకుని తినేస్తాం. మాంసభక్షకుడైన రావణాసురుడు సీతను అపహరించటం, నా సోదరిని వధించటం, ఇవి రెండు మహాపాపపు కృత్యములు. వాడి మీద నేను పగ తీర్చుకోవాలి, కానీ తీర్చుకోవడానికి నాకు ఇప్పుడు ఓపిక లేదు. మీరు ఆ పని చెయ్యండి, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళండి. ఆ సముద్ర తీరం నుంచి మీరు ఎగిరి ఆ రావణాసురుడి లంకకి వెళ్ళండి. రూట్ చెప్పాను, సీత ఎక్కడుందో చెప్పాను, అంతఃపురం దగ్గర ఉన్న వనంలో ఉందని. మీరు వెళ్ళి వెతకండి. ప్రస్తుతం నన్ను ఎత్తుకుని సముద్రం దగ్గరికి తీసుకెడితే చచ్చిపోయిన మా తమ్ముడికి తిలోదకాలు ఇస్తాను, నీళ్ళు ఇస్తాను, జలాంజలులు ఇస్తాను అనగానే పాప వాళ్ళంతా సీతా సమాచారం విని సంతోషించారు. కనుక జాగ్రత్తగా గురధరరాజుని తీసుకెళ్ళి సముద్రం దగ్గర నిలబెట్టారు. సముద్రం దగ్గర పాపం తమ్ముడి కోసం ఆయన నీళ్ళు ఇచ్చాడండి. నీళ్ళు ఇచ్చిన తర్వాత జాంబవంతుడు ఇంకా మళ్ళీ సంపాతిని, వైదేహి ఎలా అపహరింపబడింది ఈ కథ ఏమిటో నీకు తెలిస్తే చెప్పన్నారు. ఇంకా ఇంకా సీత గురించి తెలుసుకోవాలని కోరికతో అడిగాడు జాంబవంతుడు. అప్పుడు ఆయన ఒక పాత కథ చెబుతున్నాను వినండి. చాలా కాలం క్రితం నేను రెక్కలు లేక ఈ కొండ మీద పడున్నాను. అప్పుడు మా కుమారుడు ఉన్నాడు ఒకడు, చాలా గొప్పవాడు, సుపారసుడు వాడి పేరు, మహావీరుడు వాడు కూడా. మా నాన్నగారు ఈ కొండ గుహ దగ్గర పడున్నాడు, ఎగరలేకపోతున్నాడు, నడుచుకుంటూ వెళ్ళాలంటే కష్టం, ఆకలికి మాడిపోతూ ఉంటాడు. పైగా ఈ గ్రద్దలకి, డేగలకి, ఈ వైరతేయులకి ఆకలి ఎక్కువ, భయంకరమైన ఆకలి వాళ్ళకి, మామూలు ఆకలి కాదు. అందువల్ల మా నాన్నకి ఆకలి ఎక్కువ అని జాలిపడి పితృప్రేమతో రోజు సమయమునకు రోజు మధ్యాహ్నం పూట నాకు కొంత ఆహారం పట్టుకొచ్చి ఇచ్చేవాడు. పెద్ద పెద్ద తావేళ్ళు, పెద్ద పెద్ద పాములు, పెద్ద పెద్ద చేపలు ఇలాంటివన్నీ పట్టుకొచ్చి పారేస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు రాక్షసులు కూడా పట్టుకొచ్చేసేవాడు, నేను పొడుచుకు తింటూ ఉండేవాడిని. ఇక్కడ చెప్పాడు ఆయన, గంధర్వులకి కామం ఎక్కువ, సర్పాలకి కోపం ఎక్కువ, జింకలకి భయం ఎక్కువ, మా గ్రద్దలకి ఆకలి ఎక్కువ. ఎవరికి ఏమి ఎక్కువ చెప్పాడు? గంధర్వులకి కామం ఎక్కువట, అదే పావులకి బుస్ అంటూ ఉంటాయి, కస్సు అంటూ ఉంటాయి, కోపం ఎక్కువ. పాపం జింకలకి లేళ్ళకి భయం ఎక్కువ, ఈ గ్రద్దలకి ఆకలి ఎక్కువ. 2 నిమిషాలకోసారి తింటూనే ఉంటాయి. ఈ మధ్యన గ్రద్దలు లాంటి వాళ్ళు మానవుల్లో కూడా చేరారనుకోండి, అలా పురాణం విన్నంతసేపు బఠానీలు, బొంబాయి శనగలు, చేగోడీలు, జంతికలు, ఇది గొంతికో జంతికో తెలియదు, ఎప్పుడూ నోట్లో పడుతూనే ఉంటుంది ఏదో ఒకటి. అలా ఎలా తిరగలుగుతారో వాళ్ళ అదృష్టం అండి. మాయదారి యోగం, వాళ్ళు కూడా పూర్వజన్మలో గద్దలయ్యి ఉంటారు, ఇప్పుడు మానవ లోకంలో పుట్టి ఉండాలి. నేను ఒకరోజు నా ఆఖరికి కరకరలాడిపోతున్నాను. క్షుధార్తుణ్ణి అంటే అంత ఆకలి పెరిగిపోయిందనమాట, కడుపులో ఎలకలు పరిగెడతాయంటారే. నా చిన్నప్పుడు తెలియక ఎలకల కడుపులో పరిగెట్టడం ఏంటి, ఎలకల మందు వేయచ్చు కదా అన్నాను. ఇంక ఎలకల మందు వేస్తే చిలకలు వేచిపోతుందనే విషయం నాకు తెలియదు. కానీ సరదాగా మన వాళ్ళు ఏంటో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, కడుపు నకనకలాడుతోంది, ఆకలికి మాడిపోతున్నాం అనేవారు కదా. సరే ఏది ఏమైనప్పటికీ ఆకలికి మాడిపోతూ ఎప్పుడు కొడుకు వస్తాడని చూశాను. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యిందంటే నా కుమారుడు ఆహారం పట్టుకొచ్చేవాడు, వాడు రాలేదు. చివరికి సూర్యాస్తమయం సమయంలో నా కుమారుడు ఏ తిండి లేకుండా వచ్చాడు, వితౌట్ మాంసం వచ్చాడు. దాంతో నాకు ఒళ్ళు మండింది. కొడుకు, పైగా ముసలాన్ని నేను, ఆకలితో ఉన్నాను, అందుకని చెడమడ తిట్టాను. వార్ధక్యంలో పిల్లలు ఎక్కువ తిడతారు చాలామంది. ఈ ముసలితనంలో కొన్ని ఇబ్బందులు ఏంటంటే కోపాలు పెరిగిపోతాయి, చీటికి వాటికి అంటూ ఉంటాడు. దాంతో కొడుకులు కొడుమడిపోయి లోపల పడి ఉండు అంటూ ఉంటారు. అంటే అందరూ కాదు, ఇలాంటి జ్ఞానులు వార్ధక్యంలో కూడా పిల్లల్ని ఏమనరనుకోండి, మన వాళ్ళు కానీ. కానీ సహజంగా ఏమిటో తెలియదు, కానీ వార్ధక్యంలో చేతస్థం పెరిగిపోతుందనమాట. ఇంట్లో కూర్చుని కొడుకు ఒక రూపాయి ఎవరు పిసిరి కొట్టుతనంతో డబ్బు దాచుకుంటారు. కొడుక్కి కూతురికి ఏం పెట్టుకోండి, ఈ డబ్బు అంతా దాచుకుని రేపు పొద్దున చచ్చాక వీళ్ళతో పాటు ఎక్కడికి పట్టుకెడతారండి వీళ్ళు, ఈ పిచ్చ పోవాలి. అలా దాచి వేసుకుంటారన్నమాట. ఎవళ్ళని నమ్మరు వాళ్ళు, డబ్బు పిచ్చ పైకి ఏమీ లేదంటారు, అన్నీ కబుర్లే, పక్క నుంచి ఎలా వస్తుందని చూస్తారనమాట. అలాంటి దుర్మార్గులు ఈ మధ్యన చూశాక నాకు ఈ మానవుల్లో మానవత్వం ఎలా చచ్చిపోయింది అంటే అనిపిస్తుంది అనమాట. నాకు ఆ లక్షణం నచ్చదు. ఎవరైనా కష్టంలో ఉంటే నాకు తోస్తే చేయటం లేదా మాట్లాడుకోరుకోవడమే. అందువల్ల సరే ఏమైతేనే కొడుకుని తిట్టట, ఆకలికి మాడిపోతుంటే రూపాయి లేకుండా వస్తావా, రూపాయి అంటే ఇక్కడ ఉద్దేశం తిండి అనమాట, ఆహారం లేకుండా వస్తావా అని చెడమడా తిట్టగానే, నాన్న ఏం చేయమంటావు, నన్ను క్షమించు అన్నాడు నా కుమారుడు. నేను రోజులాగే ఈరోజు కూడా నీకు ఆహారం సంపాదిద్దాము అని సముద్రం మీద ఎగిరాను. సముద్ర జలాల్లో ఏమైనా పాములు దొరుకుతాయా, జంతువులు దొరుకుతాయా అని ఎత్తుగా ఆకాశంలో ఎగురుతూ సముద్రంలోకి చూశాను. సముద్రం నుంచి పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు, పాములు పైకి వస్తున్నప్పుడు ఈ పక్షి రింగు నుండి పట్టేస్తుంది అనమాట. అంతెత్తు నుంచి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పడుతుంది. అలా పట్టుకుందామని పైన ఎగురుతూ చూస్తున్నాను. ఎంతలో ఏం జరిగింది, ఒక నల్లని పురుషుడు, మేఘంలో ఉన్నవాడు, భయంకరాకారుడు కనపడ్డాడు. అతని తొడ మీద పరమసుందరి కనపడింది. ఆవిడేమో సూర్యకాంతిలా మెరిసిపోతోంది పరమసుందరి. వాడు భిన్నాంజన చెయ్య ప్రభ, కాటుక కొండ పగిలితే ఎలా ఉందో అలా ఉన్నట్ట. పెద్ద కొండ ఉంటుంది, నల్లని రాళ్లతో ఉన్న కొండ, దాన్ని అంజన పర్వతం అంటారు. ఆ కొండ పగిలితే చీకటి బయటకొస్తుంది అనమాట. వాడు పగిలిన కాటుక కొండలో ఉన్నాడు, అంటే మరీ నల్లగా ఉంటాడు రావణాసురుడు. వెంటనే నేను వాళ్ళని పట్టుకుందాము, వాళ్ళని పట్టుకొచ్చి నీకు ఆహారంగా ఇద్దామనుకుని వాడి మీదకి వెళ్ళాను. ఇంతలో వాడు వినయంగా దయతో నాకు దారి ఇయ్యి అన్నాడు. తేన సామ్నా వినీతేన పంథానమభియాచితక, వాడు వినయంగా మృదువుగా దారిమ్మన్నాడు. నాకు దారిమ్మని అడిగిన వాణ్ణి హింసించకూడదు. అయ్యా నాకు దారివ్వండి అని ఎవడన్నా వినయంగా అడిగితే విడిచిపెట్టాలని నాకు నియమం ఉంది కనుక వెంటనే వదిలేశాను. నేను నీచుడు కూడా రక్షించమన్నవాడిని శిక్షిస్తాడా, నాకోటివాడు అందులో నీ కొడుకుని నేను ఎలా శిక్షిస్తాను, అందుకే తప్పుకున్నాను. ఎంతలో అతడు తన తేజస్సుతో నేను తప్పుకోగానే కృతజ్ఞతలు చెప్పుకుంటూ నల్లని శరీరాన్ని ఊపుకుంటూ మహావేగంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న సిద్ధులు చారణులు నాకు కనపడి, అప్పటిదాకా కనపడలేదు, వాళ్ళు అదృశ్య రూపంలో ఉన్నారు. వాడు పోగానే కనపడి, నువ్వు బతికవరు, నీ అదృష్టం రా అన్నారు. నేనేదో వాడిని వదిలేనని నేను అనుకున్నాను, నేను వదలడం కాదు వాడిని వదిలేశాడన్నారు వాళ్ళు. ఒరే నాయనా, వాడెవడనుకుంటున్నావు, పరమ భయంకరుడు రావణుడు, నువ్వు నీ అదృష్టం బాగుండి, నీకు ఇంకా భూమి మీద ఎంత తిండి తినే యోగం ఉండి వాడు దారి వదలమనగానే వదిలేవు, నువ్వే గనక వాడితో యుద్ధానికి వెళ్ళుంటే నీ పక్కలు రెక్కలు డొక్కలు తెగొట్టి మీ నాన్నకి నిన్న ఆహారంగా వేసేవాడు. నీకు ఇంకా ఆయు ఉన్నది, నీ జోలికి రాలేదు, పైగా వాడు తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని ఉన్నట్టు. అందుకే వాడు యుద్ధానికి సిద్ధపడలా. సాధారణంగా రావణాసురుడు ఎవడన్నా అడ్డొస్తే తప్పుకోండి అండో, తప్పిస్తాడు రూటు నుంచి. ఇప్పటికే వాడు అలిసిపోయాడు. ఓ పక్కన జటాయువుతో చావు దెబ్బలు తిన్నాడండి, ఒళ్ళంతా రక్కేశాడు వాడు. పైగా సమయం మించిపోతుంది, ఏ రావుడన్నా వెంట తరుగుతాడేమో అని ఒక భయం కూడా ఉంది. ఇన్ని కారణముల చేత నీ జోలికి రాలేదు తప్ప, లేకపోతేనా వాడి దారికి అడ్డం వచ్చిన వాడు ఒక్కడు బతికాడా? దీన్ని బట్టి నీకు ఇంకా ఆయువు ఉన్నది, ఇక నీకు శుభం కలుగుతుంది అన్నారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో నేను అడ్డం పడింది రావణునికా? నయమే, వాడు గడ్డం పట్టుకోగానే వదిలేశాను కానీ, లేకపోతే అడ్డం పడినందుకు ఇక మళ్ళీ వాడు నరికి కింద పారేస్తే చచ్చేవాడిని అనుకున్నాను నేను. రావణాసురుడు జనకుడి కూతురు సీత అని నాకు అర్థమయ్యింది. పాపం ఆవిడ ఎంత ఏడ్చిందో అని నాకు చెప్పాడు. దాంతో నాకు ఒళ్ళు మండింది. ఓరి దుర్మార్గుడ, నీ కళ్ళ ముందు రామపత్రి సీతని దుర్మార్గుడు ఎత్తుకుపోతుంటే వాడితో యుద్ధం చేసి వాడిని చీల్చి చెండాడక వదిలేసి వచ్చావా అని నా కుమారుణ్ణి మందలించాను. నాకే గనక శక్తి ఉంటే రెక్కలుంటే పౌరుషంతో విజృంభించి వాడి సంగతి చూసేవండిరా అన్నాను. ఇదంతా ఫ్లాష్ బ్యాక్, పాత రోజులు. దాన్ని బట్టి రావణుడు ఎలా వెళ్ళాడో ఏమిటో అంతా మీకు అర్థమయ్యింది కదా. నేను శక్తిహీనుణ్ణి, నా కుమారుడు యుద్ధం చేయలేడు, మీరు బలవంతులు, ఉత్సాహం కలిగిన వారు, ఎక్కడ ఉందో సీత నేను చెప్పాను గనక మీ ప్రయత్నం మీరు చెయ్యండి అని చెప్పి ఆ తర్వాత తన తమ్ముడికి జలాంజలుడిచ్చి పక్కన నిలబడ్డాడు. వాళ్ళతో మళ్ళీ ఇలా అన్నాడు, ఇంకొక విషయం చెబుతా వినండి. నాకు పాతకాలంలో జరిగిన ఒక విషయం గుర్తుకొస్తున్నది. నేను మా తమ్ముడికి రెక్కలు ఇలా అడ్డం పెట్టాను కదా, పెట్టగానే నా రెక్కలు కాలిపోయాయి. కాలిపోగానే నేను ఇక్కడ పడ్డాను. పడి చాలా రోజుల పాటు స్పృహ కోల్పోయాను. 6 దినముల వరకు నాకు స్పృహ రాలేదు. అలా ఎగురుతూ ఉంటే ఇంత పూర్వమే మీకు చెప్పిన విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఆకాశంలో సూర్యుడి దాకా వెళ్ళిపోయాం. భూమండలం అంతా పెసర కింద కనపడింది. మా అహంకారం మాకు ముప్పు తెచ్చిపెట్టింది. మా తమ్ముడు కళ్ళు తిరిగి పడిపోతుంటే నేను నా రెక్కలు అలా కప్పాను. తమ్ముడు ఎక్కడ పడ్డాడో తెలియదు, కానీ వాడు కూడా ఎక్కడో పడే ఉంటాడని తెలుసు నాకు. ఈలోపు నా రెక్కలు కాలిపోయి నేను ఇక్కడ పడ్డాను. 6 రోజులకి నాకు తెలివి వచ్చాక ఎక్కడున్నానా అని చూడగా 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 మెల్లమెల్లగా నాకు అర్థమైంది, దక్షిణ సముద్ర తీరంలో ఉన్నానని. ఇక్కడ ఒక పవిత్రమైన ఆశ్రమం ఉన్నది. ఇక్కడ నిశాకరుడు అనే ఒక మహానుభావుడు 8 వర్ష సహస్రాణి అంటే 8,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ మహాత్ముడు. ఆయన దగ్గరికి వెడితే నాకు ఏదైనా మార్గం దొరుకుతుంది అని ఆయన దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఇక్కడ తపస్సు చేయడం మాకు తెలుసు. మేము ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో నేను నా తమ్ముడు ఒకసారి ఆయనకి నమస్కరించాం. అప్పుడప్పుడు ఆయనకి నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకునేవాళ్ళం. ఆయన మహాతపశ్శాలి, మహిమ కలిగిన వాడని మాకు తెలుసు. అందుకే రెక్కలు పోగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటే రెక్కలు వస్తాయేమో అనే ఆశతో ఆయన దగ్గరికి వెళ్ళాను. తీరా పెడితే కొన్ని రోజులు ఆయన కనపడలేదు. చిట్ట చివరికి ఒకనాడు ఆయన ఎక్కడికో వెళ్ళి స్నానాదులు ముగించుకొని జపం ముగించుకొని ఆశ్రమానికి వచ్చాడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసినా, ఆయన ఆశ్రమానికి వస్తుంటే ఆయన వెనకాల ఎలుగుబంట్లు, సింహాలు, పులులు, పాములు మొదలైనవన్నీ వచ్చాయి. ఆయన ఆశ్రమంలోకి వెళ్ళేదాకా కూడా వచ్చి ఆయన ఆశ్రమంలోకి వెళ్ళాక నమస్కరించి వెనక్కి వెళ్ళిపోయాయి. సింహం 2 కాళ్ళు ఎత్తి దండం పెట్టింది, పులి 2 కాళ్ళు ఎత్తి దండం పెట్టింది, పాములు దండం పెట్టి వెళ్ళాయి. అది ఆయన మహిమ. ఎంత తపశ్శక్తి కలిగిన వాడు ఆయన. క్రూర జంతువులు ఆయనకి వినయంగా నమస్కరించి కూడా వచ్చి వీడుకోలు చెప్పి వెళ్ళిపోతున్నాయి అనిపించింది నాకు. ఆ తర్వాత నేను ఆయన దగ్గరకు వచ్చి మహర్షి నమస్కారం అనగానే ఆశ్రమంలో నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఆయన, నువ్వెవరో నాకు గుర్తుకొచ్చింది, నువ్వు సంపాతివి, జటాయువు నీ తమ్ముడు, అప్పుడప్పుడు మీ అన్నదమ్ములు నాకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకుంటూ వెళ్ళేవారు కదా, మీరిద్దరు గుర్తున్నారు నాకు. ఏన్నైనా నీ రెక్కలు ఎందుకు ఇలా కాలిపోయాయి? ఇదివరకు ఒకసారి మీరు మానవ రూపం ధరించి, మీరు కామరూపులు కదా, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు కదా, అందువల్ల ఒకప్పుడు మీరు ఇరువురు మానవ రూపం ధరించి నాకు నమస్కరించడం నాకు గుర్తున్నది. పాపం నీ రెక్కలు ఎలా తెగాయి, ఎవరన్నా దండించారా కాగడాతో కాల్చారా కోశారా అని అడిగాడు. అప్పుడు జరిగిందంతా చెప్పాను నేను. మహాత్మా, మాకు దిక్కులు తోచకుండా ఉన్న సమయంలో రెక్కలు కాలాయి, ఇక్కడ పడిపోయాను. మా జటాయువు కూడా దండకారణ్యంలో పడ్డాడేమోనని నా ఊహ. నాకు మాత్రం రెక్కలు కాలే, అతని కాలు లేదు. వాడెక్కడున్నాడు, నేనెక్కడున్నాను, దిక్కు లేకుండా ఉన్నానని దుఃఖించాను నేను. అప్పుడు ఆ మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని, దుఃఖించకు, నీకు కొంతకాలం తర్వాత రెక్కలు వస్తాయి, ఈలోపు నువ్వు చావాలని కోరవద్దు. నువ్వు ఇందాక నాతో ఏమన్నావు, ఇంతకంటే చస్తే మంచిదన్నావు, కొండ మీద నుంచి దూకి చావాలనే కోరిక ఉందన్నావు, ఆ కోరిక ఇప్పుడు నీకు వద్దు, నీకు కొంతకాలం తర్వాత రెక్కలు తిరిగి వస్తాయి. నాకు తెలుసు భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఇక్ష్వాకు వంశంలో దశరథుడనే మహారాజు ఉంటాడు, ఆయనకి రాముడు పుడతాడు. ఆ రామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఆయన సీతాదేవిని వెతుక్కుంటూ వస్తాడు. ఆ సీత జాడ నువ్వు చెప్పిన వెంటనే నీకు రెక్కలు వస్తాయి. సీత యొక్క జాడ వానరులకు నువ్వే చెబుతావు. సీత ఫలానా చోట ఉంది అని చెప్పగానే రాముడికి సాయం చేస్తావుగా ఆ వంకతోటి. నీవు సీత జాడ చెప్పావంటే రామునికి సాయం చేసినట్టే. రామునికి ఏ వంకతో సాయం చేసినా నీ రెక్కలు వస్తాయి అని. సీతాదేవి పరమ పతివ్రత. ఆవిడని రావణుడు తన అంతఃపురం దగ్గర ఉన్న వనంలో ఉంచుతాడు. అప్పుడు రాక్షసరాజు ఇచ్చిన ఆహారాన్ని తినకుండా ఉపవాసంతో ఉంటుంది ఆవిడ. ఆవిడ ఉపవాసంతో ఉంటే ప్రమాదమని భావించిన ఇంద్రుడు అమృతం పంపుతాడు. యదన్నం అమృత ప్రఖ్యం సురాణామపి దుర్లభం పరమాన్నంతు వైదేహ్యా జ్ఞాత్వా దాస్యతి వాసవగా. సీత రావణాంతఃపురంలో ప్రవేశించాక అశోకవనంలో ఉన్నాక రావణుని ఆహారము తినను అని భీష్మించుకుంటుంది. అప్పుడు ఇంద్రుడు ఆవిడకి ఒక పరమాన్నం పంపుతాడు. అది పరమాన్నం కాదు, అమృతము అని తెలుసుకుంటుంది. ఆ అమృతాన్ని ఒక ముద్ద తీసి, బతికుంటే రామలక్ష్మణులకు శుభం కలిగించుగాక, ఒకవేళ వాడు శరీరం విడిచిపెడితే ఊర్ధ్వగతులు కూడా కలిగించుగాక అని మొదటి ముద్ద వదిలి మిగతా ఆహారం వాడు సేకరిస్తుంది. పూర్వం అలా చేసేవారండి, భర్త ఇంట్లో లేనప్పుడు ఓ ముద్ద తీసి పక్కన పెట్టి, ఈ అన్నం ముద్ద మా ఆయనకి బలం కలిగించుగాక అని బతికుంటే, చచ్చిపోతే ఊర్ధ్వలోకంలో శుభం కలిగించుగాక అని ఓ ముద్ద పక్కన పెట్టి అప్పుడు మిగతా ముద్దలు తినేవారు. ఇప్పుడు ఎవడ ముద్ద వాడిది? ఆ విధంగా ఆవిడ పక్కన పెట్టి తింటుంది. తర్వాత కొంతకాలమునకు ఆవిడ అశోకవనంలో శోకిస్తూ ఉన్న సమయంలో రామదూతలు వానరులు సీతను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తారు. ఎప్పటి విషయం అండి ఇది? కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన, రాబోయేది ఇలా జరుగుతుంది, వానరులు నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? రామ మహిషికి సంబంధించిన సమాచారాన్ని, వార్తను వాళ్ళకి చెబుతావు. అలా చెప్పగానే రామానుగ్రహం కలిగి క్రమక్రమంగా నీకు రెక్కలు వస్తాయి. కొంతకాలం ఈ శిక్షను అనుభవించు, సూర్యుడికి అపచారం చేసిన శిక్ష అనుభవించు, రామలక్ష్మణులకు సాయం చెయ్యి. నీకే రెక్కలు వచ్చాయనుకో, వాళ్ళకి సాయం చెయ్యవు, చెయ్యకపోతే వానరులకు ఇబ్బంది, కాబట్టి అప్పటిదాకా పడుండు. నేను కూడా రామలక్ష్మణులు చూడాలని తహతహలు ఆడుతున్నాను, ఏదో రకంగా ప్రాణం నిలబెట్టుకుంటున్నాను, చూస్తాను, నా సంగతి నాది, నీ సంగతి నీదన్నాడు. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నిశాకర మహర్షి కూడా అక్కడ ఆశ్రమంలో కొంతకాలం ఉండి ఈ మధ్యనే శరీరం విడిచిపెట్టాడు. ఓ 100 ఏళ్ల క్రితం ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. నేను అప్పటి నుంచి ఇక్కడికి మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను. మీరు రావణుణ్ణి పట్టుకోండి, సీతను అన్వేషించండి, నా కొడుకుని మందలించాను, కానీ నేను ఆ పని చెయ్యలేను. మీకు మాత్రం సీత ఎక్కడుందో నా దివ్య దృష్టితో చెప్పాను, మీరు వెళ్ళండి అంటున్నాడో లేదో రెక్కలు వచ్చేసాయనికి. అంటే రాముడికి నోటితో సహకారం చేసిన, తన నోటి మాటతో సహకారం చేసిన ఆయనకు ఉపకారం జరిగింది. ఎర్రగా ఉంటాయట వాళ్ళ రెక్కలు, ఆ ఎర్రని రెక్కలు అలా పుడుచుకొచ్చాయి ఆయనకి. ఇదే జీవుల లక్షణం. ఇంత పూర్వం అన్నాడు, నాకే రెక్కలుంటే రావణాసుడి సంగతి చూసేవాడిని, జటాయువు యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకునేవాణ్ణి, సీతను వెతికేవాణ్ణి, నా కుమారుణ్ణి ఎందుకు సీతను రక్షించలేదు అన్నవాడే కదా. ఇప్పుడు ఆయనకి రెక్కలు రాగానే, అబ్బా బలి వచ్చేసే రెక్కలు, నా రెక్కల బలం ఎలా ఉందో పరీక్షించుకుంటాను అని చెప్పా పెట్టుకుని ఎగిరిపోయాడు. సీతను చూస్తానలేదు. ఎక్కడ శక్తి రాగానే మళ్ళీ ఉత్సాహం వచ్చి ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోతారన్నమాట. మానవుడు డబ్బు లేని క్రితం డబ్బు వస్తేనా మీకు బోల్డ్ సాయం చేస్తానంటాడు, డబ్బు వచ్చాక నా తుపాకీ గుండుకు దొరకడు. ఇది జీవుల లక్షణం. సీత గురించి చెప్పి చెప్పగానే ఆయనకి రెక్కలు వచ్చాయి కదా. రాగానే అబ్బా సూర్యుడి యొక్క కిరణములకు వాడిపోయిన నా రెక్కలు వచ్చాయి, ఈ రెక్కల బలం ఏమిటో చూస్తాను, ఈ మధ్యన ఎగరలేదు కదా, మీరు వెళ్ళి సీతను వెతకండి, నేను నా దారిని పోతాను అని ఝామ్మని పర్వత శిఖరం నుంచి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. కాకపోతే వీళ్ళకి సంతోషమే కలిగింది. ఎందుకని, అసలు సీత ఎక్కడుందో ఏమిటోనని బాధపడుతున్న వీళ్ళకి ఫలానా చోట సీత ఉన్నదనే విషయం సుస్పష్టంగా చెప్పాడు. ఇలా ఎగరండి, సముద్రంలో వెళ్ళండి, అక్కడ లంక ఉంది, లంకలో అంతఃపురం ఉంటుంది, రావణాంతఃపురం, అక్కడ అశోకవనం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సీతను చూడండి, ఏదో క్లుప్తంగా చెప్పాడు కాయన. అందువల్ల వీళ్ళు మాత్రం సంతోషంలోనే ఉన్నారు. తర్వాత విశేషాలతోటి రేపటి రోజు కార్యక్రమంలోకి అడుగు పెడదాం. రేపు కిష్కింధాకాండ పూర్తవుతుంది, మధ్యలో సుందరకాండము కూడా ప్రారంభమవుతుంది. ఏ రేపటి నుంచి సుందరకాండము కూడా అపూర్వ రీతిలో సాగుతుంది. భగవంతుని యొక్క చరిత్ర వాల్మీకి మహర్షి మనకి అందించాడు. ఆ అందించిన చరిత్రని నేను మీకు అందించే భాగ్యానికి నోచుకున్నాను. వింటున్నారు మీరు, చెప్పే భాగ్యం నాది, వినే భాగ్యం మీది. అందరం తరిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.